ఇప్పుడు మీకోసం నల్లమూర్తి చక్రవర్తి గారి స్వేచ్ఛావాదం కార్యక్రమం నవంబర్ 2, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
స్వేచ్ఛవాదం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ హోస్ట్ నల్లమూర్తి చక్రవర్తి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ రోజు గురువారం 2 నవంబర్ 2017 భారం కాలమాన ప్రకారం 9:39. ఈ సమయంలో కనుక మీరు వింటూ ఉంటే ఈ కార్యక్రమం, ఇట్స్ న్యూయార్క్ టైం, ఈస్టర్న్ టైం 12 దాటింది గురువారం రోజు 12:00. ఈ సమయం కనుక మీ కార్యక్రమం వింటూ ఉంటే యూఆర్ లిస్నింగ్ to a live show and you can call me at 484-364-3471. At any other time, if you are listening, it's a recorded show. ee karyakram online lo vinalanukunte vellavalsina website www.myindmedia.com. mee mobile devices lo, mee cell phone lo vinalanukunte, there is an Android and an iPhone app available on the same website, myindmedia.com. adi download chesukunte you can listen to me live while you are at work or while you are driving or wherever you are. ఈ కార్యక్రమం ఆర్కైవ్స్ ఆర్ యూజువల్లీ పోస్టెడ్ బిఫోర్ ద వీకెండ్. వారాంతం లోపు myindmedia.com వెబ్సైట్ లో ఈ షో ఆర్కైవ్స్ పోస్ట్ చేయబడతాయి. సో ఇఫ్ యూ కుడ్ నాట్ ట్యూన్ ఇన్ లైవ్, యూఆర్ ఆల్వేస్ వెల్కమ్ టు లిసన్ అవర్ ఆర్కైవ్స్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, యునో దిస్ ప్రోగ్రామ్ ఈస్ అ పొలిటికలీ ఇన్కరెక్ట్ ప్రోగ్రామ్. లాట్ ఆఫ్ ఐడియాస్ ఆర్ రాడికల్ ఫర్ మెనీ పీపుల్. So, you can listen to it at your own risk. apparently, on a lighter note, where did I see that news? There is some woman in China చైనాలో ఒక యువతి ఒక 20 మంది బాయ్ ఫ్రెండ్స్ చేత 20 iPhone కొనించి ఆ 20 iPhone అమ్ముకొని ఒక ఇంటికి డౌన్ పేమెంట్ చేసింది అంట. ఐ మీన్ ఐ న్యూ చైనీస్ ఆర్ వెరీ గుడ్ అట్ మ్యానుఫ్యాక్చరింగ్, బట్ దిస్ బాయ్ ఫ్రెండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ ఆన్ ద లిస్ట్ అని ఐ నెవర్ రియలైజ్డ్. iPhone 7S apparently New York Post lo vachina vartha, woman gets 20 boyfriends to buy her iPhones, then sells them to buy a house. One crafty female from China has performed the ultimate hustle to raise funds for a home deposit. The scheme involved a lady convincing her 20 boyfriends to buy her 20 new iPhone 7s which she then sold for enough money to put a down payment on a house. Using the pseudonym Proud Kiaoba, a blogger gave a detailed description of how the hustle was performed by a colleague of hers dubbed Zio Lee. While the legitimacy of the story might sound dubious at first, the BBC reported it has been able to authenticate the claims. Proud Kiaoba said she was utterly surprised when Zio Lee revealed she sold 20 iPhones to a mobile phone recycling plant for I don't know what currency it is, but 23,200 Chinese currency, which translates to apparently US dollar $17,815, and then used that money for her house deposit. Everyone in the office is talking about this now, said Proud Kiaoba, wrote in her blog. Who knows what her boyfriends think now this news has become public. I mean, talking about suckers, I mean, how could she swindle 20 of them, that too? And if she swindled 20 of them, she must have like at least 40 boyfriends. And in 40 months, I mean, she can't have like 100% hit rate. Anyway, moving on. It's pretty interesting. Okay. On a serious note, meeku ద పవర్ ఆఫ్ ప్రాపగండా ఇస్ జస్ట్ ఇంక్రెడిబుల్. మీకు తెలిసిందే న్యూయార్క్ దిస్ ఇస్లామిక్ యు వాంట్ కాల్ ఇట్ టెర్రరిస్ట్ హూ రెంటెడ్ ఏ హోమ్ డిపో నుంచి ఒక వెహికల్ రెంట్ చేసుకుని వచ్చి హీ మోడ్ డౌన్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ కిల్ మెనీ ఇన్ ద ప్రాసెస్. అండ్ ఫనీ థింగ్ ఈజ్ హౌ దీస్ థింగ్స్ బికమ్ వెరీ బిగ్ న్యూస్. అండ్ సంబడి రీసెంట్లీ పోస్టెడ్ ఎన్ ఆర్టికల్ about an attempt at an airport to plant a bomb. However, in this case, okay, I do not deny Islamic terrorism is being one of the major problems world over right now in terms of liberty under threat. Islamic terrorism is a huge issue all over the world, but there are other problems too. In countries like the US, it's only, I mean, it will make big news if it is some Muslim who does the bombing as opposed to some white guy. And here is the news of an airport bomber. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టిన వాటి గురించి అమెరికన్ ఎయిర్పోర్ట్ లో దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో న్యూస్. అండ్ హియర్ దేర్ ఇస్ అన్ ఆర్టికల్ రిటర్న్ బై షాన్ కింగ్ ఇన్ ద ఇంటర్సెప్ట్ అండ్ ఐ థాట్ ఇట్ వాస్ క్వైట్ ఫ్యాసినేటింగ్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ అండ్ హౌ పవర్ఫుల్ ప్రాపగాండా క్యాన్ బి. సో ఇట్స్ ఆన్ ది ఇంటర్సెప్ట్ ద ఎయిర్పోర్ట్ బాంబర్ ఫ్రమ్ లాస్ట్ వీక్ యు నెవర్ హర్డ్ అబౌట్ ఇస్ ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ. It's strange how some things really catch on and go viral and others don't. These days, nothing quite makes a story blow up, no pun intended, like the president's fixation with it. That's why it's so peculiar that what sure looks like an attempted terrorist attack was narrowly thwarted at an American airport this Friday without so much as a peep from Donald Trump about it. No tweets, no nicknames for the alleged would-be terrorist, nothing. You'll see why in a minute. You know, this has happened in Asheville రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ నార్త్ కెరోలైన పోయిన శుక్రవారం. దిస్ పాస్ ఫ్రైడే మార్నింగ్ ఎట్ 12:39 AM సెక్యూరిటీ ఫుటేజ్ ఫ్రమ్ ద అష్విల్ రీజనల్ ఎయిర్పోర్ట్ ఇన్ నార్త్ కెరోలైన షోడ్ ఎ మ్యాన్ వాకింగ్ త్రూ ద ఫ్రంట్ డోర్స్ వేరింగ్ బ్లాక్ క్లోదింగ్ అండ్ బ్లాక్ క్యాప్ వైల్ క్యారీయింగ్ ఎ బ్యాగ్. బేస్డ్ ఆన్ రివ్యూ ఆఫ్ ద వీడియో, ద ఇండివిజువల్ వాక్ నియర్ ద ఎంట్రన్స్ టు ద టెర్మినల్ వెంట్ అవుట్ ఆఫ్ సైట్ మొమెంటరీ అండ్ వాస్ దెన్ సీన్ డిపార్టింగ్ ద ఏరియా వితౌట్ ద బ్యాగ్ అకార్డింగ్ టు ద క్రిమినల్ కంప్లైంట్. Following the TSA protocols, airport security allowed a bomb dog to sniff the bag for explosives and the dog signaled to the team the presence of dangerous materials in the bag. The concourse was then shut down, the street leading to the airport was shut down, and Asheville Regional Airport officials found themselves in a dangerous emergency situation. What investigators eventually found in the bag was ANFO, ammonium nitrate fuel oil, explosives that, according to the criminal complaint, have been used in a number of terrorist-related incidents around the world. When ANFO comes into contact with a flame or other ignition source, it explodes violently. Nails or ball bearings are often items added to the device so as to increase the devastation inflicted by the explosion. The man, in fact, sharp nails and bullets were found in this improvised explosive device. Whoever built it designed the bomb to cause horrific bodily harm. Before disarming it, authorities discovered that the alarm attached to it was scheduled to go off at 6 that morning, just as a fresh round of travelers were scheduled to arrive at the airport. The man who planted it, turns out, openly admitted to authorities that he was preparing to fight a war on US soil and that this bomb was but one part of that war. So here is the interesting story. To contrast, you know, what is happening. Manhattan, they are saying it is the biggest terrorist attack after 9/11, which it is. I mean, no question. I'm not one of those lefty liberals who downplay రిలీజియస్ టెర్రరిజం, పర్టికులర్లీ ఇస్లామిక్ టెర్రరిజం. బట్ ద అదర్ స్టఫ్, హౌ ఇట్ మిస్సెస్ ఈజ్ వాట్ యూ షుడ్ నో టు సీ ద పవర్ ఆఫ్ ద ప్రాపగాండా. సో షాన్, వాట్ ఈస్ యర్ షాన్ కింగ్, షాన్ కింగ్. సో హీ గోస్ ఆన్ టు రైట్, ఐ బెట్ యూ నెవర్ హర్డ్ అబౌట్ ఇట్, అబౌట్ దిస్ ఇన్సిడెంట్స్. I keep an eye on these type of incidents closely and I didn't hear about it. Someone who follows me online who happens to live in Ashville sent me the story this morning. Shocked that it hadn't gotten any play at all beyond a few mentions in the local paper and some isolated pickup by a few national outlets. The story didn't go viral and Trump didn't tweet about it because the bomb was not placed by an immigrant or a Muslim or a Mexican. It was placed there by a good old white man, Michael Christopher Estes. Unlike the Las Vegas shooter, Stephen Paddock, whose motive is still hard to discern, Estes wanted to be very clear that his ultimate goal was to accelerate a war on American soil. Sorry, if it sounds like you've heard this story before, I am as tired of writing it as you are reading it. But you know good and well that if Estes was a young Muslim, hell, if he had ever even visited a mosque in the past 25 years, tweeting about him right this very moment to tout how essential a Muslim ban is for American safety. Anyway, so the point being, the power of the propaganda. It's governments have often relied on it. They have enormous power, enormous, or I should say even unlimited resources. To you know, get their message out, which nobody can compete. I mean, global warming, look at it. I mean, the kind of money that is poured into proving that there is global warming, and even not even a fraction is given to those who deny it, unless both sides get the money. So one is funded by the government with very deep pockets, and the other side doesn't get any funding, which is very hard to disprove. Another great tool that the government has for spreading its propaganda is the schools. And chinna pillalu letha vayasulo unnappudu vaalla brainwash cheyatam, that is the best time. You know, last week I think we talked about this judge and the national anthem, and then the Supreme Court said, you know, it doesn't make any sense. You know, it's only in the school. You go in the morning, they play the national anthem, you stand up. Kids are automatically tuned. They don't even have to know what it means. National anthem, andar chetulu kattukoni nilabadtaru. Enduku, enti, dani ardham, no, nothing matters. See, that's the power. At that age, you can make them believe quite a few irrational things. And idi Bharatdeshaniki unna unique samasya kadu. Prapanchavyaptanga kuda ప్రభుత్వాలు యూజ్ దేర్ ప్రాపగాండా మెషిన్ అండ్ స్టార్ట్ బ్రెయిన్. వాట్ ఈస్ మద్రాసా? పిల్లలకి మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్, సోషల్ స్టడీస్, జియాగ్రఫీ, బాటనీ, జువాలజీ, దీస్ ఆర్ ద థింగ్స్, యు నో, కెమిస్ట్రీ, దీస్ ఆర్ ద థింగ్స్ యూ వాంట్ టు టీచ్. వాట్ ఈస్ మద్రాసా? చాలా చిన్న వయసులో వాళ్ళని తీసుకొచ్చి రిలీజియస్ ఎక్స్ట్రీమిజం నూరిపోయటం. ఎందుకంటే వాడు పెద్ద అయిన తర్వాత వాడు మెదడు పెట్టి ఆలోచిస్తాడు కదా. అండ్ దిస్ ఈస్ అక్రాస్ ద బోర్డ్. సో ద డిక్లైన్ ఆఫ్ ఇన్ టర్కీ, అపారెంట్లీ ద గవర్నమెంట్ దేర్ హ్యాస్ థ్రోన్ అవుట్ ఎవల్యూషన్. ద డిక్లైన్ ఆఫ్ టర్కిష్ స్కూల్స్, సేస్ ఎకానమిస్ట్. డేస్ బిఫోర్ ద స్టార్ట్ ఆఫ్ ద న్యూ స్కూల్ ఇయర్, టర్కీ సపోజ్ టు బి యు నో రీజనబుల్లీ లిబరల్. మీరు అదేదో మహేష్ బాబు సినిమా, మహేష్ బాబు సమంత మూవీ ఏంటండి, దూకుడా? దూకుడు కాదు, ఇంకేదో సినిమా. దే గో టు టర్కీ, ఇస్తాంబుల్. ఇట్స్ అ ఫెయిర్లీ లిబరల్ స్టేట్. అండ్ ఐ వాజ్ ఇన్ ఈజిప్ట్. ఈజిప్ట్ వాజ్ ఆల్సో, యు నో, ఇట్స్ నాట్ ఎక్స్ట్రీమ్లీ రిలీజియస్, బట్ ఫర్ ఎన్ ఇస్లామిక్ కంట్రీ, ఆర్ ఫర్ ఎ కంట్రీ దట్ హ్యాస్ ఎ వాస్ట్ మెజారిటీ ఆఫ్ ముస్లిమ్స్, ఐ డోంట్ థింక్ ఇట్ వాజ్ బ్యాడ్. Egypt and Turkey is the same. I mean, Turkey is more liberal than, you know, many other Muslim majority countries. But here is where Turkey stands. Days before the start of the new school year, Merv, an 8th grade science teacher, is flipping through the pages of her old biology textbook. A picture of a giraffe appears alongside a few lines about Charles Darwin. Teaching evolution in a predominantly Muslim country where 6 out of 10 people refer to themselves as creationists, according to a 2000 study, has never been easy. As of today, it is no longer possible. A new curriculum has scrapped all references to Darwin and evolution. Such subjects, the head of Turkey's Board of Education said earlier this summer, were beyond the comprehension of young students. Merv says her hands are now tied. There is no way we can talk about evolution. Turkey's President Recep Tayyip Erdogan has made clear on more than one occasion that he would like to bring up a pious generation of young Turks. He, you know, look at how these people think. He wants to bring up a pious, not the parents. See, these people are all about social engineering on a massive scale. అసలు మీకు గాని మీ పిల్లల్ని కానీ మీ కుటుంబాన్ని కానీ గౌరవించాలి అన్నది ఈ నాయకులు యూనో అరుదుగా కనిపిస్తుంటారు. సంభవ్ దే వాంట్ టు ఇంజనీర్ ఎవ్రీథింగ్. ఇట్స్ లైక్ ఎ మినీ నాత్సీ థింకింగ్. సో హీ వుడ్ లైక్ టు బ్రింగ్ అప్ ఎ పయస్ జనరేషన్ ఆఫ్ యంగ్ టర్క్స్. హీ హాస్ మేడ్ ప్లెంటీ ఆఫ్ హెడ్వే. ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ సేస్ ఫెరే ఐటకిన్ ఐదోగన్, ద హెడ్ ఆఫ్ ఎ లెఫ్టిస్ట్ టీచర్స్ యూనియన్, ఈజ్ వర్కింగ్ మోర్ క్లోజ్లీ దాన్ ఎవర్ with Islamic NGOs and with the Directorate of Religious Affairs. Attendance at so-called Imam Hatib schools used to train Muslim preachers has shot up from about 60,000 in 2002 to over 1.1 million, or about a tenth of all public school students. Imam Hatib Muslim preacher lanu tayar chese school lalo 2002 lo 60,000 mandi unte ఇప్పుడు 1,100,000 మంది చదువుతున్నారు. అంటే దాదాపు 10 మందిలో ఒకరు, 1/10 ఆఫ్ ఆల్ పబ్లిక్ స్టూడెంట్స్ ఆర్ ఇన్ దిస్ స్కూల్. ద గవర్నమెంట్ రీసెంట్లీ రెడ్యూస్ ద మినిమం పాపులేషన్ రిక్వైర్మెంట్ ఫర్ ఏరియాస్ వేర్ స్కూల్స్ ఆర్ అలౌడ్ టు ఓపెన్ ఫ్రమ్ 50,000 టు 5,000. ఎన్ ఎర్లియర్ రిఫార్మ్ లోడ్ ద ఏజ్ ఎట్ విచ్ చిల్డ్రన్ కెన్ ఎంటర్ ఫ్రమ్ 14 to 10. సో దట్ ఈస్ టర్కీ. The point being, I'm not actually criticizing Turkey or Islam. Same thing is happening in India. Gatamlo, see, my view, where I'm going with this is my view is.
Meeru vintunnaru Nallamuthu Chakravarti gari Swechhavadam karyakramam November 2 2017 naati episode puna prasaram.
Nenu oka swechhavadini. And the point I'm trying to make is the same history, the same religion is perceived by different people differently. Naku Islam kaasta extreme ga anipiyochu, especially there are many things in hadith which are very very troubling in terms of how Islam perceives non-Muslims as, which I find troubling, but many Muslims don't have any problem. Another classic example I always give is తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు జరిగిన వ్యతిరేక పోరాటంలో నిజాం విలన్. ఇది మెజారిటీ ఆఫ్ ద హిందూస్ కి నిజాం విలన్. ఇప్పుడు హైదరాబాద్ ముస్లిమ్స్ కి నిజాం విలన్ కాదు. దే థింక్ హీ వాజ్ ఎ గ్రేట్ కింగ్, ఎ జస్ట్ కింగ్, ఎ గుడ్ కింగ్, ఎ టాలరెంట్ కింగ్, నిజాం. సో హిస్టరీ ఈజ్ నాట్ యాజ్ న్యూట్రల్ యాజ్ యూ థింక్. There is lots of perception involved. ఇప్పుడు JNU ఢిల్లీ ఇట్లాంటి యూనివర్సిటీ ఉన్నాయనుకోండి, దే కాన్స్టెంట్లీ ప్రాపగేట్ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ. దీస్ ఆర్ లెఫ్టిస్ట్ స్కూల్స్. దే కాన్స్టెంట్లీ గ్లోరిఫై ద ముస్లిం కింగ్స్, డౌన్ ప్లే ద హిందూ కింగ్స్. దట్స్ ద ఐడియాలజీ దే హ్యావ్ బ్రాట్ దెమ్సెల్వ్స్ అప్ ఇన్. So Aryan invasion theory is, many people came from outside of India, invaded India, especially the North Indians, and South Indians are usually termed as natives. Ada Kanchalaya me chesina vadana. He's also a leftist, he's a communist. and these are the leftist liberals are the ones who wrote the curriculum and they write raving reviews about Muslim kings. Akbar, Shah Jahan, even, you know, good things about Aurangzeb, some good things if not all. Whereas hardcore Hindus, nationalists, RSS, BJP types don't like these kings. Their view of history is very different. They see Shivaji as the ruler who destroyed Mughal Empire. Bharat Deshannanta Paripalinchina Mughal Samrajyanni Odinchi Adhikaranlo Kochina Vyaktiga Shivaji Nivalu Kolustaru. Shivaji doesn't figures in the leftist literature, but never so much. Udaharanaki, Vijayanagara Empire, which stood as a bulwark against the Muslim nations in India, Muslim kingdoms in India, doesn't get such a prominent position in the history. Now, how do we solve it? Everybody sees history differently. See, you remember, it is all about how we write and teach our kids. Mana paathya pustakalalo ekkada kuda Gandhi gurinchi rayakapothe Gandhi will not be such a big figure. Mahatma, father of the nation, ivanni manu pillalaku brainwash chesi nerpisthaam kaabatti forever it will be there. If you ignore it, there is no Gandhi. Why emphasize on Gandhi? Why not on Subhash Chandra Bose? Why not on Bhagat Singh? Why not Bhagat Singh as the savior? There could be other historians who can see Bhagat Singh as a much bigger figure, or Subhash Chandra Bose as a much bigger figure than Nehru or Gandhi. Depends on your perception, is what I'm saying. Correct to tappu anatledu. Everybody has their own view. Now, what is the solution? To let the parents and the schools do ok swechhayita vatavaranamlo. Let different curriculums develop. Let there be a madrasa. Let there be a gurukul. Let there be a leftist school. Let there be a right-wing school. Let there be a pure rationalist, objective thinking school. Let there be a school for atheists, agnostics. The most important thing is to let all these ideas survive and battle out in the arena of ideas. Prajalaki idi nachithe adi nammutaru adi substitute chestaru. But our governments do not believe in that. Governments are always about brainwashing at a massive scale. Why BJP rewrites history is a news article that came in Indian Express opinion page. In early May, the Indian Express reported that references to Jawaharlal Nehru have been deleted from the new social science textbooks for class 8. Another classic reason. So BJP comes to power, they remove the references of Nehru. And when Congress comes back to power, they'll remove reference of anything that BJP believes in. There was no longer any mention of who India's first prime minister was. By the way, if I come to power and if you give me the power to teach whatever I want to teach your kids, I will say Nehru destroyed India with socialism and his failed economic ideology is what I would teach. But if Rahul Gandhi were to rule India, it will never happen. The rewriting of history textbooks is an old priority of the Hindu nationalist movement. Look at the rewriting of history textbooks as if who wrote them to begin with? It is the Congress party that wrote the textbooks. So Congress party writing textbooks, nobody has problems. 5-year plans. A 5-year plan is a bullshit concept. Okay? There are a lot of things that they talk about are nonsensical propaganda, but it's a leftist propaganda. But leftist propaganda has a spin of intellectualism around it. The rewriting of history textbooks is an old priority of the Hindu nationalist movement in the 1970s former Jansang members in the Janata Party and the Morarji Desai government had asked for changes in textbooks. In May 1977, Desai was presented a memorandum that sought the withdrawal of 4 history books, of which 3 were intended for use in teaching, from public circulation. The books in question were Medieval India by Romila Thapa, Modern India by Bipin Chandra, Freedom Struggle by A. Tripathi, Brunde and Bipin Chandra, and Communism and the Writing of Indian History by Romila Thapa. The memorandum criticized these works above all for not condemning forcefully enough certain Muslim rulers, because they are including Aurangzeb and emphasizing their freedom struggle leaders such as Bal Gangadhar Tilak and Aurobindo were partly responsible for the antagonism between Hindus and Muslims. The RSS campaigned separately for withdrawal of these textbooks. The attempts failed because sections within the Janata Party opposed the demands in memorandum. Now, it's no different whether it's Turkey or India or any other country. See, the National 1961 by the Government of India by combining a number of existing organizations, it is an autonomous body in principle. But, however, it is government funded and its director is appointed by the Human Resources Development Ministry. డబ్బులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, దాని హెడ్ ని అపాయింట్ చేసేది హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, బట్ అపరెంట్లీ ఇట్స్ అటానమస్, ఇట్స్ బుల్షిట్ బేసికల్లీ. ఇన్ ప్రాక్టీస్ ద ఎన్సిఈఆర్టీ హాస్ ఆపరేటెడ్ యాజ్ ఎ సెమై ఆఫీషియల్ ఆర్గనైజేషన్ ప్రమోటింగ్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ ఎడ్యుకేషనల్ ఫిలాసఫీ. సో వెన్ బీజేపీ changes textbooks, is when all hell breaks. But I what people miss time and again, swechavadam, libertarianism, what we talk about, let people decide what they want to, read, what they want to learn, what they want. Let the schools, teachers, experts, then you'll have multiple competing countries. Asal inta regulation unna kuda, but Bharat Deshamlo there is CBSE, there is ICSE, there is state syllabus. Then there is Cambridge syllabus, then there is Waldorf, then there is Montessori style of teaching, then there is IB, International Baccalaureate, I think is what they call. Innunna ivvala, with all these restrictions. And if you let the restrictions go, it will be huge. All kinds of curriculum will come into existence. And people will decide which is good, which is not, and it's our subscription that decides the fate of each curriculum. So, saffronizing textbooks where myth and dogma replace history, Hindustan Times writes, in We Are Our Nation Defined, Nationhood Defined, published in 19, Ms. M.S. Golwalkar, second chief of the RSS, argued that the Aryan race originated in India. Interestingly, the argument does not challenge the other theory which states that Aryans migrated into India. This was, according to Golwalkar, because the North Pole was originally in India, somewhere around today's Odisha and Bihar, and eventually shifted to its present location. It was not the Hindus who migrated to that land, but the Arctic which emigrated and left the Hindus and Hindustan. It's a ridiculous notion, but this is what I'm saying. These sorts of idiotic things are what people believe. Now, the Aryan invasion theory is under a lot of pressure, mainly because of genetics today. Genetics has advanced so much, people are debating using scientific evidence to prove or disprove Aryan invasion theory. But this is nonsense. North Pole was in Odisha, and the North Pole moved. As a result, some of the Indians moved over to the western side and separated, is what. While this may be viewed as doing considerable damage to both history and geography, the Sangh believes it is the correct version of the many nationalist themes which should find space in history textbooks in India. With the Union Human Resource Development Minister Smriti Irani saying that the new education policy will be announced early next year, right-wing bodies and ideologues are on an overdrive to suggest changes to the government in order to rectify what they believe is the flawed history narrative taught to students across the country. So what all does the RSS believe in terms of what should be presented in textbooks? Mahabharata and Ramayana are not myths but true accounts of history. The Aryan race originated in India. They migrated from India. The North Pole was somewhere near present-day Odisha and Bihar. On Dalits, they were created by Muslim invaders during the medieval periods. Castes such as Valmiki and Sudarshan resulted from atrocities meted to Brahmins and Kshatriyas by Muslim invaders. Was Vishnu Stamba. On Buddhism, the preaching of non-violence by Ashoka weakened North India, cowardice spread throughout the kingdom, and the state bore the burden of providing food to Buddhist monks. This is what RSS believes in. Again, you know, just like Turkey, has removed evolution from its books. Mughals are out as Maharashtra history textbooks turn state-centric. I am telling you, a lot of people actually will like it in Maharashtra because at least, you know, that's where the Maratha Empire was, that's where Shivaji has come from. The role of Emperor Akbar is in revised history textbooks has been reduced to just 3 lines with all focus now on Shivaji, the founder of the Maratha Empire. Now, I am telling you, the lefties will be, you know, up in arms against this change. The problem with it is leftists don't see their textbook as propaganda. They only see RSS as propaganda. Miroka Swechavadi Aitene is when you can appreciate my position that both are wrong. The left wingers and the right wingers who are pushing their own history books on everybody are wrong. Let everything coexist in a free society is what people like me advocate. The role of Emperor Akbar in revised history textbooks has been reduced to just 3 lines. See, there is a just added. With all focus now on Shivaji, the founder of the Maratha Empire.
Meeru vintunnaru Nallamurthy Chakravarti gari Swechavadam karyakramam November 2 2017 naati episode puna prasaram.
After the History Department of Rajasthan University in June included in its syllabus a book claiming Maharana Pratap defeated Emperor Akbar in the Battle of Haldi Ghati, the Maharashtra Education Board has reduced the Mughal Emperor's reign to just 3 lines. According to a Mumbai Mirror report, the board had revised history textbooks for class 7 and 9, removing almost all traces of the rule of the Mughals and the mound and the monuments they built, instead focusing on Maratha Empire founded by Shivaji. Imagine UP laws, there is a tourist document that they have released. They have completely ignored Taj Mahal from it. Prabhutvam mudrinchina tourism sambandhinchina karapatralo asa Taj Mahal ledu. Because it's a Hindu nationalist government, clearly they want to downplay the importance of Muslim rule. The unfortunate, whoever is in power wins the game, which is not fair. The students who till last year were told Akbar was a liberal and tolerant administrator will not be taught that he tried to bring India under a central authority and faced opposition from the likes of Pratap. Shivaji was in the earlier textbook referred as People's King will now be mentioned as an ideal ruler. See, just padal marchatante how kids' minds can be manipulated. Shivaji's role in medieval history and that of his family and the Maratha generals have been expanded upon. And this propaganda, if you think it is confined to school books, no. Bangalore Indian Institute of Science. Indian Institute of Science is one of the most prestigious schools in India for science and technology. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ స్కూల్స్ ఇన్ ఇండియా ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ దే ఆర్ కండక్టింగ్ ఏ వర్క్షాప్ అండ్ ఆస్ట్రాలజీ. ఏంటి ఈ రోజు భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం లేకపోతే ఒక సైన్స్ ఆస్ట్రానమీ కాదండో, ఆస్ట్రానమీ ఈ స్టడీ ఆఫ్ స్పేస్ అండ్ ప్లానెట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఇన్ ద వరల్డ్ ఆస్ట్రానమీ. ఇది ఆస్ట్రానమీ కాదు, ఆస్ట్రాలజీ. ఏది మన చేయి చూసి మన ముఖం చూసి సోది చెప్తారే. సోది చెప్తానమ్మా సోది అని, ఏది పిట్టలు తీసుకొచ్చి కార్డ్స్ తీపిచ్చి ఈచుక్క అటుంది ఆచుక్క ఇటుంది ఈచుక్క ఆచుకతో ఎలానైతే నీకు డబ్బులు వస్తాయి, ఆచుక్క ఈచుక్కతో అయితే నీ భార్య నిన్ను వదిలేసిపోద్ది, ఇట్లాంటి సోది చెప్తుంటారు. దీస్ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎ 2-డే వర్క్షాప్ ఆన్ ఆస్ట్రాలజీ యాజ్ ఎ సైంటిఫిక్ టూల్ ఫర్ ఇండివిజువల్ ప్రోగ్రెస్ ఇన్ చాక్సీ హాల్ హాల్ ఐఐఎస్సి బెంగళూరు. అండ్ ఇట్ వాజ్ సపోజ్ టు ఫ్రమ్ 8 AM టు 8 PM on November 25th and 26th. And believe it or not, it was organized by IISc Alumni Association, which is Indian Institute of Science, Bangalore. I mean, the kante shameful in kota undadandi. See, one of the primary things science demands is, you can develop a theory, the theory has to be on strong, objective, scientific and often on mathematical basis. But a theory is never accepted on its face value in science unless evidence is provided. మీరు మంచి థియరీ రాయొచ్చు, అందరు చప్పట్లు కొడతారు, అడ్మైర్ చేస్తారు, కానీ ఇట్ విల్ నాట్ బి ఫుల్లీ యాక్సెప్టెడ్ బై ద సైంటిఫిక్ కమ్యూనిటీ టిల్ ఇట్ హ్యాస్ బిన్ ప్రూవెన్. ఆస్ట్రాలజీలో వాడు చెప్పేది జ్యోతిష్యం కానివ్వండి, ముఖం చూసి చెప్పడం కానివ్వండి, ఇంకేం చూసి చెప్తాడో మనకు తెలియదు కానివ్వండి, ఇట్ ఈస్ ఇన్కన్సిస్టెంట్, ఇట్ క్యాన్ బి, ఇట్ ఈస్ అన్ప్రూవబుల్. సగం సోది చెప్తాడు, సగం మంచి చెప్తాడు, తెలుసు వాడు. సో గెస్ వర్క్. నోబడి హాస్ కన్సిస్టెంట్లీ సెట్ వాట్ విల్ హ్యాపెన్ టు యూ ఇన్ ద నెక్స్ట్ 24 hours విత్ రీజనబుల్ యాక్యురసీ. ఆస్ట్రాలజీ అంతకంటే సులువైన టాస్క్ ఇంకొకటి లేదు. Or let's get an astrologer and ask him to predict. You know, give him, you know, kids who are between 15 and 20. Okay, 20 mandi pillalu athanu pampichi okokodiki eppudu eppudu pedlu avuthe entha mandi pillalu kodtaru cheppandi ani cheppi you can write it down, go back after 10 years, check who's all married and who had kids and what kind of kids. I mean, whatever the astrology, it's so easy to prove. No, but most of it is not provable and it's bullshit often. But the point I'm trying to make is, even astrology under the BJP government in center has made it into Indian Institute of Science, where they had the audacity to organize a workshop, astrology as a scientific tool for individual progress. I mean, can there be anything more sad? But the point being, government with its ultra power, unlimited power, unlimited resources, will unleash its propaganda machine on you, especially the younger generation. You should be very, very careful and watch out for the garbage that they'll feed us. And it is only the libertarian ideology that gives you a good solution, where let everybody do what they want, right? Let them write what they want, let them hear what they want. But do not allow the propaganda to go on. Unfortunately, in the world we live in, everybody uses it to propagandize their point of view. Okay, I'll take a quick break. When I come back, we'll continue.
మీరు వింటున్నారు నల్లమూర్తి చక్రవర్తి గారి స్వేచ్ఛావాదం కార్యక్రమం నవంబర్ 2, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
నమస్కారం, నేను మీ కీరవాణి. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
1 minute మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తిక్ అయ్యర్.
ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అమ్మ ఆవకాయ పాత బంగారం. అమ్మ ప్రేమలో ఉండే స్వచ్ఛత, ఆవకాయలో నెయ్యేసుకుంటుంటే ఉండే కమ్మదనం, అలాగే మన పాత బంగారంలోని పాటలు మనందరికి ఇచ్చే హాయ్ ఇంకెక్కడుంటుంది చెప్పండి. అందుకే మీకోసం ప్రతి ఆదివారం రాత్రి 8:30 మైండ్ మీడియాలో పాత బంగారం విత్ మీ శ్రీకృష్ణ సుఖి ప్రెసెంట్ టు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా.
అందరికీ నమస్కారం అండి, నేను మీ రామజోగ శాస్త్రి, గీత రచయితని. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
Namaste, this is Bhuvika. Now you are listening to my media, the voice of India.
Hi everyone, this is your Ralina Reddy and you're listening to Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.
Kalaku nijamaina bahumanam, abhimanula protsaham. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జీ భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికీ నమస్కారం, నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బైట్.
రావు సార్ ఏం చెప్పిండు, ఎప్పటికీ తినుడు తాగుడు పండు ముచ్చట్లు చెప్పుడు ఇట్లా ఏటకారాలు. ఈయన మనిషి నంక జరంత కళాపోసనుండాలన్నాడు. ఎన్నెలమ్మ ఏటకారాల రెండవ భాగంలో ఒక వారము యాసకథలు, ఇంకొక వారము అంతరించిపోతున్న కళలు, మళ్ళొక పారి మా కెనడాలున్న చిచ్చర పిడుగులతోని ముచ్చట్లు, ఇవన్నీ చెప్పుకుందాం. తప్పక ఇనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారము 2:30 to 3:30 వరకు తప్పక ఇంటారు కదా. ఇది మైండ్ మీడియా, కెనడాకెంచి వస్తున్న భారతీయ.
నమస్కారం, ఇది నా స్వరం, నేను మీ సుమ. మీరు వింటున్నారు మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
మాలియా ఐపి, లూసియా డిపి, గోల్డెన్ మూవీ క్లాసిక్స్, సెన్సేషనల్ టాపిక్స్, బర్నింగ్ ఇష్యూస్, క్రేజీ పాలిటిక్స్, మూవీ గాసిప్స్, సిల్లీ లాజిక్స్, థ్రిల్లింగ్ ఫ్యాక్ట్స్, ఫ్యామిలీ రిలేషన్స్, ఇలా కాదేది ఈ ఆర్జీవనులకి అనర్హం. అందుకే నేను విన్నవి, చదివినవి, నాకు తారసపడినవి రసరమ్యంగా మీకు అందిస్తాను. చిత్రం భడారే విచిత్రంలో సేట్యూన్తో చిత్రం భడారే విచిత్రం, మీ ఆర్జే వెన్నెలతో, ఓన్లీ ఆన్ మై ఇన్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
నమస్కారం అండి, నేను మీ ఎల్పి శ్రీరామ్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.
వెల్కమ్ బ్యాక్ టు స్వేచ్ఛవాదం, థ్యాంక్ యూ ఆల్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఏంటి ఈ హార్వీ వైన్స్టీన్ ఈ గొడవ ఇంకా సర్దుపడగలే. ఇన్ ఇటాలియన్ అమెరికన్ యాక్ట్రెస్ అనబెల్లా స్కియోరా హెస్ అక్యూజ్డ్ హార్వీ వైన్స్టీన్ ఆఫ్ రేప్, డీటెయిలింగ్ హర్ హారోయింగ్ ఎన్కౌంటర్ విత్ ద నౌ డిస్గ్రేస్డ్ మూవీ మొగల్. షీ జాయిన్స్ డజన్స్ ఆఫ్ ఉమెన్ హూ హ్యావ్ ఆల్రెడీ లెవెల్డ్ అలిగేషన్స్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ అగేన్స్ ద 65-year-old వైన్స్టీన్. Skiora, who received an Emmy nomination for her role in the acclaimed television series The Sopranos, has alleged that in the early 1990s, Weinstein forced his way into her apartment and violently raped her. She told a magazine that before the alleged attack, Weinstein came in like he owned the place. It was very clear where he thought he was going to go. He showed me onto the bed and despite my resistance had forced himself. I struggled but I had very little strength left in me. The actress 57 also said that she fell into deep depression and stopped working for several years. She kept the graphic story under wraps for fear of professional backlash. Though she did eventually begin acting again, Weinstein continued to harass her for years. Sciorra said, the actress is now one of more than 50 women to accuse Weinstein of sexual abuse and harassment. Unbelievable. But I mean, we all knew in Hollywood, in Bollywood, in Tollywood, in Collywood, you know, a lot of these things happen. But the scale at which it's happening is shocking. But even more troubling is Kevin Spacey's, you know, House of Cards. నేను రెగ్యులర్ గా చూసేవాడిని ఐ థింక్ ఓ లాస్ట్ సీజన్ లో ఒక ఐదారు ఎపిసోడ్ చూడలేదేమో కానీ చివరిలో వచ్చిన వాటిలో బట్ అదర్వైజ్ ఐ వాచ్డ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అండ్ హీఈస్ నౌ అక్యూజ్డ్ ఆఫ్ రేపింగ్ మెన్ బాయ్స్ ఎస్పెషల్లీ అది అంతకంటే దుర్మార్గం అసలు ఆ దేశం ఎటుపోతుందో అర్థం కాదు ఐ జస్ట్ డోంట్ గెట్ ఇట్ ఐ డోంట్ గెట్ దిస్ ఎంటైర్ ఐ మీన్ హౌ మెనీ గేస్ ఆర్ దేర్ ఐ డోంట్ గెట్ ఇట్ I mean, is Hollywood like half gays or is the entire country like that? Is humanity going to dogs? And if there are so many gays, how will we survive? Where will reproduction happen? I don't understand. I actually don't get it. I mean, I do not hate gays. I mean, I don't dislike. I mean, I find the sexual act creepy, but I mean, I don't think they are horrible human beings, but to be a homosexual is not natural. And personally, I find it creepy, but it's not natural. I mean, ekado, one, two, I can understand, but looks like half of Hollywood is, you know, Ellen DeGeneres, Rosie O'Donnell. I mean, God knows, I mean, many haven't even come out of closet. Even Kevin Spacey came out. I bet there are many more. And it can't be unique to the US. So is it like we have some genetic flaw which makes people, or not compels, but at least causes people to like the same sex people? I don't know. Anyway. But the number surprises me. Or Hollywood attracts gays. I don't know what it is. Anyway, moving on to another interesting libertarian topic of mine. See, we libertarians are against regulation. ప్రభుత్వం చేసే చట్టాలు నిబంధనలు అభివృద్ధికి నిరోధకాలుగా ఉంటాయి అనేది నాలాంటి వాళ్ళ వాదన. అండ్ వాట్ ఐ అడ్వకేట్ చట్టాలు వీలైనంత వరకు నిర్మూలిస్తూ వెళ్తే వ్యాపారాలు చేసే వాళ్ళ మీద ఉన్న ఆంక్షలు తగ్గి వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం. ఈరోజు ఐ థింక్ వరల్డ్ బ్యాంక్ ఈ వారం వాళ్ళు విడుదల చేసిన నివేదికలో భారతదేశంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వ్యాపారాలు ఎంత సులువుగా చేయొచ్చు అని ఇచ్చే ర్యాంకింగుల్లో 30 స్థానాలు పైకి వెళ్ళింది భారతదేశం. ఐ థింక్ 130 ఇంటూ 100కి వచ్చిందో 160 ఇంటూ 130కి వచ్చిందో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. పీపుల్ ఆర్ డిబేటింగ్ బ్యాక్ అండ్ ఫోర్త్, యూనో, రెండు నగరాల్లోనే చేశారు, బాంబే ఢిల్లీకి సంబంధించిన వరకే. బట్ స్టిల్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జస్ట్ బాంబే అండ్ ఢిల్లీ, బాంబే ఈజ్ లైక్ ఎ హ్యూజ్ ఫైనాన్షియల్ క్యాపిటల్. భారతదేశం అమెరికాకి మెన్హాటన్ వాల్ స్ట్రీట్ ఎట్లో, భారతదేశానికి ముంబై దలాల్ స్ట్రీట్ అట్లాంటివి. So, if the government has brought in some changes such as electricity connections and few other things that they are talking about, which they have streamlined and made it easy, and if we jump numbers, that's గుడ్. కానీ స్వేచ్ఛవాదులుగా నాలాంటి వాళ్ళు చెప్పేది ఏంటంటే, చట్టాలు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది, పన్నులు ఎంత తక్కువగా ఉంటే అంత మంచిది. మంచిది అన్నదాని అర్థం ఏంటంటే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎక్కువగా ఉంటాయి, వాట్ ఈస్ మోరల్ ఆర్గ్యుమెంట్. ద యుటిలిటేరియన్ ఆర్గ్యుమెంట్ ఈస్ పన్నులు తక్కువగా ఉండి మన మధ్య జరిగే వ్యాపార లావాదేవీల మీద ఉండే ఆంక్షలు తగ్గిస్తే వ్యాపారం సులువుగా ఎఫిషియంట్ అండ్ ప్రొడక్టివిటీ పెరిగి మన ఆర్థిక స్తోమత కానీ మన ఆర్థిక పరిస్థితులు కానీ ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగవుతాయి అనేది వాదన. నౌ హియర్ సంబడి పోస్టెడ్ ఆన్ ఫేస్బుక్ అబౌట్ ఏ లోకల్ గవర్నమెంట్ కట్స్ పవర్ టు 14 ఫార్మా ఫర్మ్స్ ఆఫ్టర్ ద డిశ్చార్జ్ కిల్స్ 2 lakh ఫిష్ ఇన్ ఎ లోకల్ లేక్. దాని మీద అతను రాసిన కామెంట్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ గవర్నమెంట్ రెగ్యులేషన్స్ ఆర్ అన్ ఇంపెడిమెంట్ టు బిజినెసెస్, జస్ట్ రీడ్ దిస్. India, like many developing countries, have lax regulations and complete disregard to environment. Result, public catastrophe. Hyderabad దగ్గరలోని హైదరాబాద్లోని శివారు ప్రాంతాల్లో ఉన్న ఒక చెరువులో ఈ రసాయనాలు విడుదల చేసే ఈ ఫార్మసూటికల్ కంపెనీస్ నీళ్లలో చేరి ఆ నీళ్లు చెరువులోకి చేరి చెరువులో ఉన్న 200,000 చేపలు చనిపోయాయి. Now it is a tragedy. Now that is pollution. I will get to how ఒక స్వేచ్ఛవాదిగా ఈ సమస్య పరిష్కారం ఎట్లా చూపించాలని. But this person says all of this has happened because of less regulation. He says if you think government regulations are an impediment to businesses, just read this. India, like many developing countries, have lax regulations and complete disregard to environment. Bullshit. It is absolute bullshit. Take Indian regulations, any regulation, compare with that of Hong Kong, compare with that of Singapore or South Korea or New Zealand, and let us see who has more regulations and who has more stringent regulations. I can guarantee India will have more than any of those countries because we are a goddamn socialist state for so many years. We lived, breathed and ate regulation for a living. And kill India in the process. So, anta chattalu kavanni unna kuda enduku jarigindi itlaante ante, who gives a rat's ass for these regulations? You create onerous regulations, go to these factories and do vasools. In yesterday, oh, nu cherulo kolutunava, nen pollution control board, naaku 10 lakhs nen kannu mooskoni ni vaipu chudanu. This is what is causing. It's not more regulations, but it's not lack of regulations. We have lot of regulations, and all that the government bureaucracy will do is aa chettalanu addu pettukoni vasoolu vichchala vidiga ivvala meeru road ekkite oka aragantha nadipite police vaallu vaallu chese pagati dopidi gharana dopidi bandipotu dongala dopidi roadla meeda vichchala vidiga vasoolu chestunte కుయి కై అనే నాదుడు లేడు. ఇదే రోడ్ల మీద ఎమ్మెల్యేలు పోతుంటారు, ఎంపీలు పోతుంటారు, మినిస్టర్లు పోతుంటారు, చీఫ్ మినిస్టర్లు పోతుంటారు, ఎమ్మెల్సీలు పోతుంటారు. నోబడి గివ్స్ ఎ రాట్స్ హ్యాస్. సో వాడిని ఎవరిని అడిగే రాపమని ఎక్కడ వాడి ఆ రోజు వసూలు చేయాలనుకుంటే ఓ కుర్చీ తీసుకొని చేసుకుని అడ్డగోలుగా ఆపటం వసూడు, ఆపటం వసూడు, ఆపటం వసూడు. సో don't say lax regulation, there is enough regulation, but the people who are implementing are so corrupt, they take money and allow these companies to pollute the lake freely. Now read this carefully. Pharma industries, which allegedly, this came in the newsminute.com, result in the death of several lakh fish at the outskirts of Hyderabad, continue to face action from the Telangana government. Acting on closure orders issued by the Pollution Control Board, the Telangana Electricity Department has disconnected power supply to 14 pharma manufacturing units in Kazipalli. Fine. But what the hell was pollution control board doing before this has happened? Have they monitored? Have they tested? That's the duty of PCB, right? But I bet they have been taking bribes left, right, up and down from these 14 companies, guaranteed. Power supply to 14 pharma units, including Lee Pharma, Women Laboratories, Kekula Pharma, Total Drugs, Rakshi Pharma, KRS Pharma was cut. The closure orders were issued due to recent fish kill at Gandigudam Lake in Kazipalli. And here is what the Pollution Control Board says. We will restore the consent of operation only after they follow all the safety guidelines issued. Telangana State Pollution Control Board Zonal Officer and Chief Environmental Engineer V. Raghu told the Times of India. We will restore the consent of operation only after they follow all the safety guidelines issued. Yeah, right. ఈ వార్త మర్చిపోతారు, రెండు నెలలో మూడు నెలలు అయిన తర్వాత అందరు తలా ఎన్నో కొన్ని లక్షలు చెల్లించుకుంటారు, అన్ని ఫ్యాక్టరీలు ఓపెన్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి బిజినెస్ యాజ్ యూజువల్. సో వాట్ ఈస్ ద లిబర్టేరియన్ సొల్యూషన్? ఒక స్వేచ్ఛవాద సమాజంలో, ఒక స్వేచ్ఛాయుత సమాజంలో ఇదే సమస్యకి ఎట్లా పరిష్కారం చూపిస్తాం? వాట్ వీ అడ్వకేట్ ఇన్ ఎ ఫ్రీ సొసైటీ, స్వేచ్ఛా సమాజంలో మెయిన్ చెప్పేదంటే ప్రభుత్వ భూమిక అతి తక్కువగా ఉండాలి, చట్టాలు అతి తక్కువగా ఉండాలి. దేర్ విల్ బి వెరీ లిటిల్ పబ్లిక్ ప్రాపర్టీ, ప్రభుత్వం ఓన్ చేసుకున్న ఆస్తులు ఏవైతుంటే చాలా తక్కువ ఉంటాయి. ఈవెన్ ఇన్ దిస్ లేక్ విల్ బి ప్రైవేటైజ్డ్, సంబడి ఓన్స్ ద లేక్ అండ్ ఇట్స్ దేర్ రెస్పాన్సిబిలిటీ. దాంట్లో చేపలు పెంచుకుంటాడు, టూరిజం ఇచ్చుకుంటాడు, సెయిల్ బోట్ కాంపిటీషన్ పెట్టుకుంటాడు, ఇట్ ఈస్ ఫర్ హిమ్. ఆర్ సప్లై డ్రింకింగ్ వాటర్ టు ద సిటీ రెసిడెంట్స్ ఆర్ సప్లై వాటర్ టు ద ఫార్మర్స్ ఈజ్ అప్ టు హిమ్. అమ్ముకుంటాడు, తనకి ఎక్కడ లాభదాయకంగా ఉందనుకుంటే అక్కడ అమ్ముకుంటాడు. కానీ ఆ చెరువు ఏదైతుందో ఒక వ్యక్తో ఒక సంస్థను, నాట్ ద గవర్నమెంట్ బట్ ప్రైవేట్ వ్యక్తో ప్రైవేట్ సంస్థ, దే విల్ ఓన్ ఇట్. ఈ చెరువుని ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న ఫార్మా ఇండస్ట్రీస్ ఏమాత్రం కొంచెం కలుషిత వ్యర్థాలని ఈ చెరువులో కనుక వదిలితే ఇతను ఉలిక్కిపడి లేచి కూర్చుంటాడు. ఒకటి చేపల వ్యాపారం చేస్తే చేపలు నచ్చిపోతాయి, టూరిజం వ్యాపారం చేస్తుంటే మురికి కంపుతోటి టూరిజం ఇబ్బంది వస్తుంది, సెయిలింగ్ కాంపిటీషన్స్ ఇంకోటో చేస్తుంటే మురికి నీళ్ళలో ఎవరు సెయిలింగ్ చేయరు. అండ్ హీ హాస్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ ఇన్ కీపింగ్ ద లేక్ వాటర్ క్లీన్. వ్యవసాయానికో త్రాగునీరు కనుక ఈ చెరువు నుంచి వెళ్తుంటే అసలు ఇంపాసిబుల్ టు సెల్ దట్ వాటర్. సో వాట్ విల్ యూ డూ? హీ విల్ ఫైట్ టూత్ అండ్ నెయిల్ టు స్టాప్ దిస్ కంపెనీస్ ఫ్రమ్ పొల్యూటింగ్. హీ విల్ బి 10 times మోర్ ఎఫెక్టివ్ దాన్ ద పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్. ఇతను సాయ శక్తులు పోరాడతాడు, ఏ కోర్టు అంటే ఆ కోర్టు పెడతాడు. ఈ కంపెనీలు చేసే దారుణాలని ఎవిడెన్స్ తో సహా, ఆధారాలతో సహా కోర్టులో చూపిస్తాడు. ఈ కంపెనీలను మూయిస్తాడు, కంపెనీలో మార్పు తెప్పిస్తాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి వాడితే ఏం పోయింది? హీ గెట్స్ హిస్ మంత్లీ శాలరీ, హీ గెట్స్ హిస్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, హీ విల్ నెవర్ లూజ్ హిస్ జాబ్. ఎట్ ది మోస్ట్ వాట్ హీ విల్ డూ ఇస్ గ్రాబ్, ఎట్ ది మోస్ట్ వాట్ విల్ డూ ఇస్ గెట్ మోర్ బ్రైబ్. ఎంత లంచాలు ఈ ప్రక్రియలో లాగాలి అన్న ఆలోచన ఉంటుంది. కానీ ఒకవేళ ఆ చెరువు ప్రైవేట్ ఓనర్ అయితే వాడు చేసే పోరాటం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాడు ఎప్పుడు చేయడు. అండ్ దట్ ఈస్ హౌ యూ ట్యాకిల్ దట్ ప్రాబ్లం. బట్ దిస్ ఇస్ టూ రాడికల్. చెరువులు ప్రైవేట్ వ్యవస్థకు ఒప్పు చెప్తారా? ఒక ప్రైవేట్ కంపెనీకి, ఒక మనిషికి? People are already doing it all the time. Godavari jillalo chapala cherulu kokollalu ma oori pakkane mission kagatiyala bhaganga they have malli cheruni katta gattiga vesi dantlo pudika deesi they've done a fantastic job. Ippudu cherulu ninda neellu vachayi, చేపలు పడుతున్నారు, చేపల ఊరుకు కాంట్రాక్ట్ ఇచ్చారు, చెరువు మొత్తం చేపలు. ఆ చెరువులో చుక్కనూరు కూడా వ్యవసాయానికి వదలరు, ఎందుకంటే దేజస్ వాంట గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఇవ్వండి, వ్యవసాయం చేసుకున్న వాళ్ళు అందరికి బోర్లు ఉన్నాయి, గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ దట్స్ గుడ్ ఎనఫ్. సో ఇన్ ఫ్రీ సొసైటీ వాట్ వి అడ్వైజ్ దిస్ ఇస్ కాల్డ్ టోట్ లా, TORT, టోట్ లా. నష్టపోయిన వాడు నాకు నష్టం జరిగింది అని కోర్టుకు వెళ్ళి దాన్ని ప్రూవ్ చేసుకుంటే అతను జరిగిన నష్టం ఎంతో చూస్తే అంత మందం భర్తీ చేయాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది. దట్ ఈస్ వేర్ ద రోల్ ఆఫ్ ద కోర్ట్ కమ్స్ ఇన్ టు ప్లే, నాట్ ఫర్ రెగ్యులేషన్, నాట్ ఫర్ ఎనీ ఆఫ్ దీస్. సో చెరువు ఓనర్ వెళ్ళి నా చెరువులో 200,000 చేపలు ఉండాలి, 200,000 చేపలు చనిపోయాయి, ఇగో ఈ 14 కంపెనీలు చుట్టుపక్కల ఉన్నాయి, వీళ్ళందరూ ఈ విధంగా పొల్యూషన్ చేసి నీళ్లను కలుషితం చేస్తున్నారు, ఇగోండి ఈ ఫోటో ఆధారాలు, ఇగోండి ఈ డాక్యుమెంట్లు, ఇగోండి వాళ్ళు చేసే పద్ధతులు, ఇగోండి వాళ్ళ ఫెసిలిటీస్ అని కోర్టుకు వెళ్తే కోర్టు ఏమంటుందంటే, నీ 200,000 చేపలు చనిపోయాయి, నీ నీళ్లు కలుషితం అయ్యాయి, ఆ నీటిని పరిశుభ్రం చేయడానికి నీకు ఒక 50 కోట్లు పట్టుద్ది, పోయిన చేపల మీద నష్టం 10 కోట్లు, 60 కోట్లు. వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళ ఫ్యాక్టరీలలో వ్యర్థాలని ప్రాసెస్ చేయకుండా భూమిలోకి చెరువుల్లోకి వదిలారు కాబట్టి ఈ 60 లక్షలు చెల్లించుకున్న తర్వాత వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష విధిస్తూ ఇంకో 50 లక్షలు జరిమానా విధిస్తున్నా అనొచ్చు. ఐమ్ జస్ట్ గివింగ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్ సూపర్ దిస్ ఆర్ టోటల్ వర్క్స్. విక్టిమ్ విల్ గో టు ద కోర్ట్ అండ్ ప్రూవ్ వాట్ హ్యాస్ బీన్ లాస్ట్, what his loss has been, and based on that they will continue, they will get compensated. This is what has happened. We don't even global warming, maybe it is there, maybe it's not there, it's unproven, so on and so forth, but it's not global warming, it is the micro pollution, city level pollution, that is a bigger problem. ఈ పొగ విడుదల చేసే వాహనాలు, ద కంబస్టన్ ఇంజిన్, డీజిల్ పెట్రోల్ పోసి పొగ విడుస్తూ వెళ్లే వాహనాలు, ఇంత ఇంకా చాలా ఎక్కువ పొగ వదిలేయి. పీపుల్ స్టార్టెడ్ కంప్లైనింగ్ దట్ ఈస్ ఎఫెక్టింగ్ దర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇప్పుడు మీ ఒక రోడ్డు ఉంది, ఆ రోడ్డు పక్కన నీళ్లు ఉంది, ఇక్కడ నుంచి మొత్తం కార్ల పొగలు వదిలి వెళ్తున్నాయి. యాజ్ పర్ టోటల్ లా ద హౌస్ ఓనర్, ఆ ఇంటి యజమాని ఎవరినైతే ఈ పొగ బాధిస్తుందో అతను కోర్టుకు వెళ్తే the court would have suggested certain damages, and the damage would be the following: niki ta nashtam jariginda inta inta mandam aa vahana darulu bharinchali ani cheppi, you know, the cost of driving on the road goes up and some of the money will go to the people who have filed a complaint. Yenni na illu road pakkana ee vahanalu puttakumundu nunche undi konni, let's say 200 ellu nunchi akkada undi maa poorvikulu, ippudu maa intu vallu andaru adhe intlo untaru. సడన్లీ ఈ కార్లు, ట్రాక్టర్లు, మోటార్ సైకిళ్ళు వచ్చి విపరీతం కాలుష్యం పెరిగిపోయి ఎవరిదో ఒకరు ఆరోగ్యం పాడైపోయింది అనుకుందాం. ఆరోగ్యం పాడు కావటం మూలంగా జరిగిన నష్టం ఆర్థికంగా బేరీజు వేసి వాహన ద్వారా ఇచ్చేవాడు. దట్ వాజ్ ద ఐడియా వెన్ యాక్చువల్లీ ఆటోమొబైల్స్ ఫస్ట్ కేమ్, బట్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్. దే సెడ్ ఈ కార్లు కానివ్వండి, ఈ వాహనాలు కానివ్వండి, విరివిగా కొనటం మూలంగా ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది, ఇప్పుడు ఈ నానా రకాల ఆంక్షలు పెట్టి వాళ్ళ మీద ఫర్దర్ లోడ్ ఏటో సమంజసం కాదు అని యూరోప్ లో తీర్మానించారు. సేమ్ థింగ్ విత్ హ్యూజ్ ఫ్యాక్టరీస్ డ్యూరింగ్ ఇండస్ట్రియలైజేషన్, దీస్ ఫ్యాక్టరీస్ వర్ ఎమిటింగ్ స్మోక్ లైక్ ఎనీథింగ్ అండ్ పొల్యూటన్స్ ఇన్ ద స్కై, స్టిల్ నథింగ్ వాజ్ డన్ బికాస్ ద గవర్నమెంట్ సెడ్ డెవలపింగ్ ఫ్యాక్టరీస్ వాజ్ మోర్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ నాట్ ట్రూ. ద న్యాచురల్ కోర్స్ ఆఫ్ డెవలప్మెంట్ షుడ్ హ్యాపెన్. Anyway, let me take a quick break and when I come back, I will continue. Thank you.
Meeru vintunnaru Nallamuthu Chakravarti gari Swechavadam karyakramam November 2, 2017 naati episode kuna prasaram.
Abhijit P.S. Nayar gari Violin Vadya Sangeetam 1 minute music bite. Oh,
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Namaste. This is Bhuvika. Now you are listening to My Media, the voice of India.
Hi everyone. This is your Ranina Reddy and you're listening to Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
కళకు నిజమైన బహుమానం అభిమానుల ప్రోత్సాహం. మరి మమ్మల్ని ఇంతగా ప్రోత్సహిస్తున్న ప్రియమైన మీతో మీ ఆరోగ్యం, ఆనందం, స్ఫూర్తిదాయకమైన అంశాలు, ప్రముఖుల సందేశాలతో పాటు ఒక మంచి మాటను కూడా పంచుకునేందుకు వచ్చేస్తుంది మీ ఆర్జీ భార్గవి. మనసు విప్పి మాట్లాడేందుకు ప్రియమైన మీకు స్వాగతం.
అందరికి నమస్కారం. నేను మీ శ్రీరామచంద్ర. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
అభిజిత్ పిఎస్ నాయర్ గారి వైలిన్ వాద్య సంగీతం 1 మినిట్ మ్యూజిక్ బై
మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్. టెక్నాలజీ ఎంతగా ఎదిగింది. సీసా మూత తీయడం మొదలు వీసా అప్లికేషన్ నింపడం వరకు ఒక్కటేమిటి, ప్రతిదీ అరటిపండు వలచి చేతిలో పెట్టినట్టు చెప్పే యూట్యూబ్ లో మైండ్ మీడియా కార్యక్రమాల్ని కూడా పొందుపరిచారు. కరెంట్ అఫైర్స్, టెక్నాలజీ, సినిమాలు, ఆధ్యాత్మికత, ఇంకా రకరకాల అంశాల గురించిన మాటలు, పాటలు, విశ్లేషణలు, చర్చలు పొందుపరిచే సరికొత్త వీడియోల కోసం మైండ్ మీడియా యూట్యూబ్ ఛానల్ youtube.com/mindmediaకు వెళ్లి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏ చిన్న డీటెయిల్ మిస్ అవ్వరు. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
హాయ్, దిస్ ఇస్ సుమన్. మీరు వింటున్నారు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడకి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు, పెట్టగోడ మీద జనాలు గూడేవారు. మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లైతే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాల్ లో తెలుసుకోవడానికి లైక్ అస్ ఆన్ facebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
Welcome back to Swechavadam. Thank you all for tuning in. You know, I was earlier talking about that Weinstein fellow. What Weinstein? What are Weinstein? There's apparently another director, James Toback, who's also being now under target, under the gun, for being a sexual predator against a lot of women. And here's another news. After Chrissy Teigen accidentally posted a picture on a social networking site that revealed her chest, she followed it up with a hilarious apology. The 31-year-old model's picture had showed her getting a spray tan while watching a baseball game at home. However, her assistant had later informed her that her chest was in full view. Teigen even posted a screen grab of the funny conversation between them online with the caption, What is it like being an assistant in Hollywood, you ask. Soon after, she posted a video apology caption for immediate release in which she said, I just want to apologize to everyone I know. I've just let my friends down. I've let my family down. I have nipples. It's something I'm proud of. T-Gen. Okay, I'll look up the pictures. Always interesting to see. And Revanth Reddy has joined Congress Party. I mean, it's probably a politically smart and right move, because pretty much everybody is giving up on TDP in Telangana. And I think the fault lies partly with Chandrababu Naidu. For not fighting to keep his party alive in Telangana. You know, he's pretty much focused in AP, and every time TDP's name comes up, people say it's an Andhra party and looks like, you know, that puts them on defense. But either way, you know, TDP has a great track record in Telangana. It has very good reputation. It had the backing of BCs, particularly in the state. It was always looked at as a BC party, backward classes. Unfortunately, looks like even Chandrababu Naidu is not interested in reviving the party. Looks like they're going to let it go. So maybe, you know, they'll confine themselves to TDP. But Revanth Reddy, I think, did a politically smart thing, which is joining the Congress. If you go to TRS, you'll become nobody. If you go to Congress also, Congress has a great record of making people into nobodies. You know, the other day I was talking to a friend of mine, you know, has good connections in TRS. And I asked him, it is said, you know, quite evident that Harish Rao, you know, doesn't get along with KTR and the rest of the TRS folks who are loyal to the CM, but he still continued. Why doesn't he go into Congress? It's the same thing. If he is in TRS, he is assured of a good position, good ministry and lot of income. If he quits TRS and goes into Congress, yes, it will put a small dent in TRS fortunes. But nobody knows if Congress will respect Harish Rao as much as TRS respects Harish Rao. Same thing with Revanth Reddy. He's leaving TDP and going into Congress. Now it's on his own. He has to prove himself in Congress. There are no special privileges offered, as it typically happens in other parties. So, but what is most interesting with Revanth going is the statements that he makes. He says, KCR Bandaram Baitapadta, Revanth Reddy. Rashtramlon Adhikaram Mottam Nalguru Chetullo Undi, Rakshasa Palana Konasagutundani Deyabattaru Antana Ayana వికారాబాద్ ఎస్పీ కార్యం వెళ్లి తన నలుగురు గారు సరెండర్ చేసి హైదరాబాద్ చేరుకున్నారు. కేసీఆర్ బండారం బయటపెడతారు. బట్ యూ నో దిస్ ఈస్ అ స్ట్రేంజ్ థింగ్. ఐ మీన్ ఇన్ ఎనీ అదర్ సిచ్యువేషన్ రేవంత్ రెడ్డి షుడ్ హ్యాంగ్ హిస్ హెడ్ ఇన్ షేమ్, if not quit politics, at least go sideline and low life for a while till the people forget. I mean, he was caught on live camera buying MLCs. I mean, and nothing has happened to that case till now. I mean, look, I mean, how ineffective. People say, Mandagar chattal sarpo inka chattal. Yen boodida chattal. Unnai implement jayadu. They have not put anybody inside for breaking these laws. And this man is caught on camera, live, with unaccounted money to the tune of tens of lakhs of rupees, probably a crore plus. I don't know what the number was now. It's been a while. And yet he keeps changing parties and tells KCR, Ni Bandaram Baitapadta, and Ina Bandaram already Baitapadindi. Which is sad. But anyway, it is what it is. And this karakram, ee karakram often starts late. It often starts late. But here is the bright side. Somebody Nikolaitesla fans, whatever. There is this website which is talking about latest research which says people who are always late, like me, are more successful and live longer, says science. They are wired to be more optimistic and less stressed. You are thinking of someone, aren't you? Maybe it's your best friend who just can't get anywhere on time, or maybe it's you. Yeah, it's me. Regardless, this is good news for people with bad timekeeping everywhere. Sure, you may occasionally always be late. However, there are positive personality traits that may just be a saving grace. In Dee Lonser's book, Never Be Late Again, she says many late people tend to be both optimistic and unrealistic, she said, and this affects their perception of time. They really believe they can go for a run, pick up their clothes at the dry cleaners, buy groceries and drop off the kids at school in an hour. They remember that single shining day 10 years ago when they really did all those things in 60 minutes. The positivity also makes you more likely to be successful. Latecomers have higher levels of enthusiasm. Latecomers pass off their time. Latecomers passing off time actually feels different. And multitaskers also perceive time more slowly. They are often completely engrossed in what they are doing, causing them to lose track of the time. They are more spontaneous and are also worse with money. They like to beat targets and norms. People who are late, according to cardiologists, are less likely to experience heart disease. Quite interesting. Okay. Moving on to the libertarian topics. What? India is a classic case of failure of democracy. Bharatdesha antata undi. It's a huge problem. Everybody, every single one of us sees it and does nothing about it because we feel we are helpless. We probably are, unless you are a libertarian. We libertarians have solutions for a lot of these problems. Now, the question is, marketing them is very difficult. It's probably marketing is easier. when things go really haywire. But in reasonably good times, it's impossible. Now, the tendency of the governments is to grow larger and larger and get more and more centralized with less powers given to people underneath. Same thing is happening in the United States. Same thing happening in India, and it is far worse in India. Central government has enormous power, so do state governments, and nothing. The village level, the town level, the mandal level, they have very limited to no authority whatsoever, including the funds. Now, as the government grows bigger and larger, their importance grows, their power to manipulate grows, their tendency to become corrupt grows. And this can be seen, it is self-evident in the American politics. How much does it cost to become a president? In Investopedia, presidential elections are expensive. It may not seem like it should cost so much to stand on a stage and tell people why they should vote for you. By getting your name out there, tends to run up quite the tab. When you sit down to consider how much it will all cost, and you figure in staff, airfare, radio, TV, print ads, speaking and everything, it is easy to see that those costs can skyrocket rapidly. Okay, let's talk about some solid numbers. Even when adjusted for inflation, the amount of money it takes to become president has increased more than 250-fold from Abraham Lincoln to Barack Obama. In 1992, the combined campaigns of George H.W. Bush, Bill Clinton and Ross Perot spent $192.9 million, $300 million in inflation-adjusted dollars. Ivala, జార్జ్ బిషప్ బిల్ క్లింటన్ రాస్ బీరో గనక 1992 క్యాంపెయిన్ గనక నిర్వహిస్తే $300 మిలియన్ ఖర్చు, ఆ రోజుల 192.2 ఇన్ఫ్లేషన్ అడ్జస్ట్ చేస్తే $300 మిలియన్. ద 2000 ఎలక్షన్ ద క్లోజెస్ట్ రేస్ ఇన్ మోడర్న్ హిస్టరీ, నీదర్ జార్జ్ డబ్ల్యూ బుష్ ద విన్నర్ నార్ ఆల్ గోర్ హు లాస్ట్ అమిడ్ ఎ మోరాస్ ఆఫ్ కాంట్రవర్సీ ఇన్ ఫ్లోరిడా స్పెంట్ మోర్ దాన్ $200 మిలియన్. టు విన్ ద 2004 ఎలక్షన్ జార్జ్ డబ్ల్యూ బుష్ స్పెంట్ $345 మిలియన్. In 2008, according to the Center for Responsible Politics, the total amount of money spent by and for Barack Obama came to $730 million, far surpassing the Republican nominee John McCain, who spent a mere $333 million. 4 years later, in 2012, President Obama sent $775.4 million. DNC added another $285.8 million, while PAC spending on his behalf total $74.7 million, which comes to Barack Obama's ticket to run president costed $985.7 million. Mitt Romney, on the other hand, spent $460.2 million, and $378.8 came from RNC and $153 million from PAC, bringing his total to $992 million, which is more than Barack Obama. Now let's look at the 2016 election. Where I'm going with this is all this money is coming to the government because people perceive the government to be powerful. If they're nice to the government, they'll get some help from them. Even the small denominations being sent to the candidates of the presidential election is for selfish intent. If you're unemployed, if you want free food stamps, if you want your children to have good public schools and more funding for public schools, if you are a unionized teacher, you know, you're all sending donations to Barack Obama in $10, $20, $50, $100, it still is a bribe because they are looking at him as a powerful man who can serve, who can get some stolen money for them. Industries is a no-brainer. If Wall Street bankers and big corporations are giving money to the presidential candidate, they want something back. In Bharat Deshalo is completely different. I mean, politicians give money for votes, and after winning, they're busy correcting, you know, growing their wealth, doing the contracts. I mean, it's like the most bizarre form of democracy. But what I'm saying is American democracy is corrupt, but it's developed corrupt. India is undeveloped country corruption. US is developed country corruption, which is far more sophisticated. Now, how do we know that this government is so powerful? But look at, you know, there is 10 richest counties in America in 2017 has been published. Some of the wealthiest communities are around Washington DC. What does it tell you? That's where a lot of money is. So you get your guy to become the president. He will throw all sorts of freebies at you, favors at you. You donate a lot of money to him. So it's basically you're bribing the president so that he can help you when he comes to power. Okay, here are the 10 richest counties in the United States. Loudoun County, Virginia, okay, which is very close to Washington, D.C., 25 miles west of Washington, D.C. and Pentagon. And they have an average household income of $125,900 is what they have. Where are these richest tech billionaires? I don't want those. I'm looking for 10 counties. What the hell? Where did they go? Out of the 10 counties, why does it not show? It only shows me number one. I think at least 4 counties. I can't find the next one. Where is it? It's a browser problem. But the point being, United States, Forbes published 10 richest counties in the United States, and 4 out of 10 are near Washington, D.C. And that tells you a lot. That's where all the free tax money is, large budgets, lot of expenditure. And people get rich. But this rich is bad rich. You know, people getting rich in Silicon Valley is a very healthy rich because they're producing something of use to the society. Like Amazon, like Uber, like Apple, like Facebook, like Instagram, like WhatsApp, like Gmail, like Google Maps, like Cisco, like Oracle databases. They produce something of value and they become rich. But these counties around Washington DC, they just suck up tax dollars and they become rich, which is really, really bad for the economy because they are not being productive. They are not producing anything of use. But I am telling you, the corruption in the United States is far sophisticated. It's not something that you can easily detect. It happens at a completely different level. But the fact that there is so much wealth that the four richest counties out of the 10 richest counties in the US are in the surrounding areas of Washington DC speaks volumes. And hence, the presidency becomes important and who becomes the president important. And hence, $1 billion are raised to run an election. So democracy in general as a whole is worldwide is rarely it seems to yield good results. Even if it yields good results, they are not lasting results. So that's the problem. Anyway, that's all the time I have today. I mean, there is more stuff to talk about, but I'm really, really, really tired. So I'm going to call it today for the day. And we'll pick it up again next week. Vache Guruvaram, malli ide samayam, Bharat Kalamana Prakaram, Sayantra 9 gantala 30 nimishalaki, I'll be back with Swechavadam. The archives of this show will be posted on myindmedia.com. So feel free to download it and listen to it. And wish you all a fantastic rest of the day and you all have a great weekend. Thank you. Good night.
ఇంతవరకు మీరు విన్నారు అల్లమూర్ చక్రవర్తి గారి స్వేచ్ఛావాదం కార్యక్రమం నవంబర్ 2, 2017 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.